మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపొస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాల్ని మనం 3 భాగాలుగా విభాగించుకున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు మొదటి భాగముగా రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు, 2వ భాగంగా 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 37వ వచనం వరకు క్రైస్తవ విధేయత మరియు దేవుని ఘనత, 3వ భాగంగా 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు క్రైస్తవులకు శ్రమలు హింసలు అని మనం విభాగించుకోవడం జరిగింది. ఇప్పుడు మొదటి భాగంలో రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు, ఇందులో కూడా మనం 3 సబ్ పాయింట్స్ ని మనం డివైడ్ చేసుకున్నాం సులభంగా అర్థం చేసుకోవడానికి. అందులో దేవుని రక్షణ ప్రణాళిక 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ముగించుకున్నాం. రక్షణ యొక్క జీవన శైలి 1వ అధ్యాయం 13 నుంచి 25 వచనాల వరకు ప్రస్తుతానికి ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో మనం 21వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. 23 నుంచి 25 వచనాల వరకు ఈరోజు 22 నుంచి 25 వచనాల వరకు ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీని యొక్క సబ్ టైటిల్ ఏంటి? రక్షణ యొక్క జీవన శైలి. అంటే ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క జీవన శైలి, ఒక రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క జీవన విధానము ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మరలా చదువుతున్నాను, దయచేసి గమనించండి. 22వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో పేతురు ప్రత్యేకంగా దేన్ని హైలైట్ చేస్తున్నాడు, దేన్ని స్ట్రెస్ చేస్తున్నాడంటే నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ. క్రీస్తునందు ప్రేమ దూర్మిళ్ళారా, ఒక రక్షించబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవన శైలిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఉండడం. సహోదర ప్రేమ కలిగి ఉండడం. ఆ సహోదర ప్రేమ కూడా ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి. తర్వాత హృదయపూర్వకమైనదిగా ఉండాలి. హృదయపూర్వకమైనదిగా ఉంటూ ఒకరికొకడు మిక్కటముగా ప్రేమించుడి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే ఈ నిష్కపటమైన సహోదర ప్రేమ మనకు కలగాలంటే ఎలా? నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలని తెలుసుకున్నాం. హృదయపూర్వకముగా ఒకరినొకడు మిక్కటముగా ప్రేమించాలి అని నేర్చుకున్నాం. కానీ అది ఎలా వస్తుంది? అది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడే పేతురు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. 1, సత్యమునకు విధేయులవుటి చేత. 2, మనసులను పరుచుకున్నటి చేత. సత్యమునకు మనం ఎప్పుడైతే విధేయులమవుతామో, సత్యము అంటే వాక్యమయ్యున్నటువంటి క్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే సత్యమయ్యున్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించటానికి వచ్చాడు. అంటే ఆయన వాక్యమునకు, ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యమునకు మనము విధేయులవడము చేత మనము సహోదర ప్రేమను కలిగి ఉండడానికి వీలవుతుంది. ఎందుకని, దేవుని వాక్యం మనకి ఎల్లప్పుడూ కూడా అదే సెలవిస్తుంది, తన సహోదరుని ద్రోహి అని భావించేటువంటి వాడు, తను ద్వేషించేటువంటి వాడు నరహత్య చేస్తున్నాడు అని సెలవిస్తుంది. నువ్వు నీ సహోదరుణ్ణి ద్రోహి అన్నా, అతని పట్ల నువ్వు ఇంకా కక్షను వివక్షను కలిగి ఉన్నప్పటికీ నీవు దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లు కాదు దాని యొక్క అర్థం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి తన మొదటి పత్రికలో ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. ఏంటంటే, కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించకుండా కంటికి కనపడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధం. నీకు కంటికి కనపడనటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే, ముందు నీ కంటికి కనబడుతున్నటువంటి నీ సహోదరుణ్ణి ప్రేమించడమే. ఎందుకు ప్రేమించాలి సహోదరుణ్ణి? మరణలో చాలా అపరాధములు చేశాడు, మనకు చాలా దుఃఖాన్ని పుట్టించాడు, మనకి చాలా నష్టాన్ని కలిగించాడు. మరి ఇలాంటి సమయంలో వై షుడ్ ఐ లవ్ మై బ్రదర్? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనకున్న జవాబు ఒకటే, వై షుడ్ ఐ లవ్ మై సిస్టర్? ఎందుకు నేను నిష్కపటమైనటువంటి హృదయంతో వారిని ప్రేమించాలి అంటే జవాబు ఒకటే. ఏంటా జవాబు? వాక్యం చెప్తుంది కాబట్టి. వాక్యం అంటే ఏంటి? సత్యము కాబట్టి. సత్యం ఎవరు? క్రీస్తు కాబట్టి. అంటే ఎవరు చెప్తున్నారు? క్రీస్తు చెప్తున్నాడు కాబట్టి. వై షుడ్ యూ లవ్ యువర్ బ్రదర్? క్రీస్తు చెప్పాడు కాబట్టి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇహలోక సంబంధమైనటువంటి మనుషులము కాదు, క్షయబీజము నుండి తిరిగి జన్మించినటువంటి వాళ్ళము కాదు. క్షయబీజం అంటే ఇహలోక సంబంధమైనటువంటి నాశనమైపోయేటువంటి పతనమైపోయేటువంటి బీజనము, విత్తనము. అది కొద్ది కాలం ఉంటుంది, మరలా అది పాడైపోతుంది. కానీ మనము శాశ్వతము జీవించేటువంటి, శాశ్వతము నివసించేటువంటి అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారు, అదే క్రీస్తు వాక్యము. క్రీస్తు వాక్యము నుంచి పుట్టినటువంటి మనము ముందుగా సత్యమునకు విధేయులం అవ్వాలి. అంటే క్రీస్తు యొక్క వాక్యానికి మనము విధేయులం అవ్వాలి. క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా, ఇంతకు పాపం అంటే ఏంటి? మనకందరికీ తెలిసిన విషయమే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో చాలా ఉన్నాయి, ఒకటి చూద్దాం. ఏంటంటే, నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఇప్పుడు నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే ఇప్పుడు నువ్వేం చేసినట్లు? ఆజ్ఞను అతిక్రమించినట్లు నువ్వు పాపం చేసినట్లు, పాపం చేస్తూ ఉన్నట్లు. మరి నువ్వు పాపం చేస్తూ ఉంటే నువ్వు స్వతంత్రించలేవు. అయినా పర్లేదు, మన జవాబు అయినా పర్లేదు. నేను పరలోకానికి వెళ్ళకపోయినా పర్లేదు, నేను పరలోకాన్ని చేరుకోకపోయినా పర్లేదు, వాణ్ణి మాత్రం నేను క్షమించను, ఆమెను మాత్రం నేను క్షమించనంటే క్షమించను. నేనేంటే నేను, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. క్రీస్తునందు ప్రేమ బిడ్డలారా, ఇక్కడ నువ్వు తప్పు చేశావా ఒప్పు చేశావా అన్నది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ప్రభు చెప్పాడు, లోబడుతున్నావా లేదా, దట్స్ ఇట్. ప్రభు కోసం కాదు. అతడు నాకు నష్టాన్ని కలిగించాడు, నాకు ఇబ్బందిని కలిగించాడు, ఈరోజు నేను ఇస్థితికి పడిపోవడం కారణం అతనే ఆమె అన్ను అంటే, ఒకరి నీ స్థానంలో ప్రభు అంటే ఏమంటాడు? అట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోవాల్సిందే. మనం వాళ్ళతో మాట్లాడకూడదు, మనం ఇలాగే ఉండాలి,
గట్టుగానే ఉండాలి, రోషంగానే ఉండాలి అని అంటాడా? ఒకవేళ ఆ స్థానంలో ప్రభు ఉంటే ప్రభు వాణ్ణి క్షమించి వాణ్ణి అంగీకరిస్తాడా? క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు, ఇస్కరియోతు, యూదా వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు. దాదాపు 3.5 సంవత్సరాలు ఆయనకి అత్యంత సమీపంగా ఉన్నారు. ఆయన చేసిన బోధనలు విన్నారు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను కల్లారా చూశారు, ఆయనకి అంటిపెట్టుకుని ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి పండుకున్నారు, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు, ఆయన చేసే బోధనలన్నీ కూడా విన్నారు. ఒకనొక సమయం వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఒకే రకమైన తప్పు చేశారు. ఈ యేసు ఎవరో నాకు తెలియదు, ఈయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని పేతురు ఒకటికి మారు బొంకాడు. ఇస్కరియోతు యూదా కూడా ఆయనతో నాకు సంబంధం లేదని ఆయన్ని అమ్మేసుకున్నాడు. ఇద్దరు చేసింది నేరం ఒకటే. ప్రభు దగ్గర పెద్ద గొప్ప పెద్ద నేరం, చిన్న నేరం, పెద్ద తప్పు చిన్న తప్పు అంటే ఏముండదు. నేరం నేరమే. ఇద్దరు కూడా క్రీస్తుతో మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదన్న ఒకళ్ళ అబద్ధం చెప్పి తిరిగి ఒకళ్ళు అమ్ముకున్నారు. అయితే ఇస్కరియోతు యూత అధికారుల దగ్గరికి వెళ్లి పశ్చాత్తాపడ్డాడు, నేను నిరపరాధిని అనవసరంగా అప్పగించానని. ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ప్రభు దగ్గరికి రాలేదు. కానీ పేతురు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. తో ప్రభు ఇప్పుడు సహోదర ప్రేమను ఎలా చూపించాడు? తన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినటువంటి వాణిని ఆయన క్షమించాడు, అంగీకరించాడు, అటు తర్వాత వాడుకున్నాడు. నేను అంటాను, ఇస్కరియోతు యూదా కూడా అధికారుల దగ్గరకు కాకుండా ప్రభు పాదాల దగ్గరికే వచ్చి, అయ్యో నేను నిరపరాధిని అప్పగించాను, నన్ను క్షమించు ప్రభు, నేను తప్పు చేశాను అని అనుంటే ఖచ్చితంగా ఇస్కరియోతు యూదాను కూడా క్షమించగలిగినంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఇస్కరియోతు యూదాను కూడా క్షమించగలిగినంత కృప ఆయన దగ్గర ఉంది. కాకపోతే మనోడు రాలేదు, మనోడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, మనోడు నేరుగా వెళ్లి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. కాని ప్రభు దగ్గరకు వచ్చింటే వాడికి జీవించడానికి అవకాశం ఇచ్చిండేవాడు. పేతురుని క్షమించినటువంటి దేవుడు పేతురుని అద్భుత రీతిగా వాడుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆయన ఈవెన్ పేతురు కూడా అలాంటి తప్పే చేశాడు, కాని పేతురుని కూడా ఆయన క్షమించగలిగాడు. అదే సహోదర ప్రేమ. పేతురుని కూడా క్షమించగలిగాడు. ఇంకొక సహోదర ప్రేమ కూడా చెప్తాను. ఇప్పుడు ఆయన్ని అప్పగించబోతున్నాడన్న సంగతి, అప్పగించబోతున్నాడని, ఆయనకి నమ్మక ద్రోహం చేయబోతున్నాడని ప్రభుకు తెలుసు. నమ్మక ద్రోహం చేయబోతున్నాడని తెలిసినప్పటికీ కూడా మిగిలిన శిష్యుల పాదములన్నీ కూడా ఏ రీతిగా అయితే ఆయన వంగి కడిగి తన చేతులతో తన సుహస్తములతో కడిగి తన తువాలుతో తుడిచాడో, అదే రీతిగా ఇస్కరియోతు యూదా యొక్క పాదాల దగ్గర కూర్చొని తన పాదాలను తన చేతులతో ముట్టుకొని తన పాదాలను కడిగి తన వస్త్రపు చెంగుతో వాని పాదములను కూడా తుడిచాడు. మన భాషలో చెప్పాలంటే అతడు ఒక నమ్మక ద్రోహి, ఒక నమ్మక ద్రోహి. అప్పుడు దాకా ప్రభుతో ఉండి ప్రభుతో కలిసి కూర్చొని తిని తాగి ప్రయాణం చేసి నిద్రపోయి ఆయన చెప్పిన బోధనలన్నీ కూడా విన్న తరువాత అత్యంత దారుణంగా ఆయన్ని మోసం చేసినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి యొక్క పాదములను కూడా కడగడానికి ఇష్టపడిన ప్రభువు ఒకవేళ ఆ వ్యక్తే వచ్చి పశ్చాత్తాపడుంటే క్షమించి ఉండేవాడు కాదా? క్రీస్తునందు ప్రేమైన దేవుడారా, సహోదర ప్రేమ అంటే ఇది. మనకి అన్యాయం చేసిన వారిని కూడా క్షమించడం, మనకు హాని కలిగించిన వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం, మనల్ని ఎవరైతే మెచ్చుకుంటున్నారో వాళ్ళని మాత్రమే ప్రేమిస్తున్నాం, మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళని మాత్రమే ప్రేమిస్తున్నాం, ఎవరి ద్వారా అయితే ఉంటుందనుకుంటున్నామో వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఒకవేళ నీకు ప్రేమించడం కష్టంగా ఉందా, ఎవరైనా సరే, నేను ప్రత్యేకంగా నేను ఎవరితో శత్రుత్వాన్ని పెట్టుకోను, ఎవరైనా సరే నా వల్ల నష్టపోయి కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ ఒకవేళ నాతో మాట్లాడడం మానేస్తే, నా మీద వాళ్ళు కోపంగా ఉంటే, నేను మొట్టమొదటిగా ఏం చేస్తాను తెలుసా, మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ప్రభువా, వారితో నాకు సమాధానం ఇవ్వు ప్రభువా అనని. నాకు తెలిసి నేను ఎవరితో అసమాధానాన్ని ఉంచుకోను. ఎవరితోనైనా నాకు అసమాధానం ఉంది అని అంటే వెంటనే వారి కొరకు మోకరించి ప్రార్థన చేస్తా, ఆ తర్వాత దేవుడు నాకు వాళ్ళతో సమాధానం ఇచ్చేస్తాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, అసలు విషయం ఏంటంటే మనకు ఎవరైతే ఇబ్బంది కలిగించారు, ఎవరైతే మనకు శత్రువుగా ఉన్నారో వాళ్ళ కొరకు అసలు మనం ప్రార్థన చేయం. ఎందుకంటే నీకు విషయం తెలుసా, నిన్ను ఇబ్బంది కలిగించినటువంటి వాని కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయనంత వరకు ఆ వ్యక్తిని నీ జీవితంలో ఎప్పటికీ క్షమించలేవు. నీకు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయనంత వరకు వారిని నీ జీవితంలో ఎప్పటికీ క్షమించలేవు. నీకు క్షమించగలగడానికి మనస్సును కూడా ఇచ్చేది ఎవరంటే దేవుడే. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ దేవుని దగ్గర ఆ వ్యక్తి కోసము, ఆ స్త్రీ, ఆ సహోదరి కోసము నువ్వు ప్రార్థన పెట్టాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు, వాళ్ళు నీ కుటుంబ సభ్యులు అయ్యుండవచ్చు, బయట వాళ్ళు అయ్యుండవచ్చు, వాళ్లకు నువ్వు శత్రువు ఏమో కానీ వాళ్ళు నీకు శత్రువు కాకూడదు ఎప్పటికీ కూడా. యేసు ప్రభు సిలువు మీద ఉన్నప్పుడు కింద నుంచి ప్రతి ఒక్కరు కూడా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఈడంట దైవ కుమారుడు అంట, తను తానే రక్షించుకోలేనటువంటి వాడు, ఈయనేం దైవ కుమారుడు, నీకు చేతనైతే నువ్వు దిగిరా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది వివస్త్రగా చేశారు, ఇంకొంతమంది బరిసలతో పొడుస్తున్నారు, ఇంకొక మంది కొరడాలతో కొట్టారు, ఇంకొంతమంది ముఖం మీద కేకరించి ఉమ్మరిశారు, ఇంకొంతమంది పిడుగుద్దులు గుద్దారు. వీళ్ళెవ్వరూ కూడా అక్కడ నిలబడి ఏసయ్యా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని అన్నారా? ఒక్కరు కూడా అనలా వాళ్ళు. కానీ ఏసయ్య వాళ్ళందరినీ క్షమించాడు. క్షమించడానికి ముందు ఏం చేశారు తెలుసా, ఈ ప్రేడ్ ఫర్ దెమ్, ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ గివ్ దెమ్. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఆ ప్రార్థన చేసిన వెంటనే ఇంతకు ముందు ఏ దొంగ అయితే దూషించాడో ఆ దొంగ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అన్నాడు. అప్పుడు దాకా హేళన చేసినటువంటి ఆ ఖైదీని ప్రభు ఎలా అంగీకరించగలిగాడో తెలుసా, బిఫోర్ దాట్ హీ ప్రేడ్ ఫర్ దెమ్. దానికి ముందుగా ఆయన వారి కొరకు ప్రార్థన చేసి అందుకోసమే ఆయన వారిని క్షమించగలిగాడు, అందుకోసమే ఆయన వారిని అంగీకరించగలిగాడు. ఈ రోజు మనం ఎందుకు క్షమించలేకపోతున్నామో తెలుసా, ఎందుకు మనము తెలుసా, అసలు మొట్టమొదటిగా వారి కొరకు మనం ప్రార్థన చేయడం లేదు కాబట్టి. అవసరం లేదనుకుంటున్నాం, అసలు వారి కొరకే నేను ప్రార్థన చేసేది, ఆమె కొరకే నేను ప్రార్థన చేసేది, అసలు ఇంకా అవసరమే లేదు, వాళ్లతో ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు, వాళ్ళ దారి వాళ్ళదే, నా దారి నాదే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసును అలాగే ఉండొచ్చు, పెద్ద నష్టం ఏమీ లేదు. నువ్వు అట్లా వాళ్ళతో మాట్లాడకపోయినంత మాత్రాన వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. అర్థమైందనుకుంటా, నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. నీ ఎడల అపరాధములు చేసిన వారిని నువ్వు క్షమించకపోతే నీ అపరాధములు కూడా క్షమించబడవు. ఎంత చక్కటి ఉదాహరణ ప్రభు బైబిల్ గ్రంథాల్లో ఇచ్చాడో మనకందరికి కూడా తెలుసు. క్రీస్తునందు ప్రభువు అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, నువ్వు నాకు 100,000 రూపాయలు అప్పున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, అయ్యా క్షమించు, నేను 100,000 రూపాయలు కట్టలేకపోతున్నాను, నాకు ఇంకొంచెం సమయం ఇవ్వయ్యా అని అడిగావు. నేను సరేలే పోనీలే, నీకు ఇంకొంచెం సమయం ఇస్తాను, నువ్వు తర్వాత కట్టుకో అని చెప్పి పంపించేశాను. కానీ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత 100 రూపాయలు నీకు ఇవ్వాల్సినటువంటి వాడిని ఒకరిని పేగ పట్టుకొని నాకు ఇప్పుడు ఇస్తావా తస్తావా అని చెప్పి కూర్చున్నావు, వాడిని తీసుకుని వెళ్ళి జైల్లో వేపించావు. ఈ విషయం ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పండి, అరే వీడు నాకు 100,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే నేను ఫోన్లే అని క్షమించి వీడిని అంగీకరిస్తే, వీళ్ళకి 100 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వాడు మాత్రం కుదిగి పట్టుకున్నాడు, ఇప్పుడు నువ్వు వైషుడే కీప్ క్వైట్. వాడు ఎలా ప్రవర్తించాడో నేను కూడా వాడిని అలాగే ప్రవర్తిస్తాను. ఇలాంటి ఉదాహరణే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఆయన లిఖింప చేశాడు. మన అపరాధములు అనేకమైనటువంటి వాటిని పోని మన అపరాధాలను చిన్న చిన్నయా అండి, ఎందుకంటే ఎవరెవరికి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుసు, మనం ఎంతెంత అపరాధములు చేశామో, ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించామో, ఎంత నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవించామో. కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా, మన భార్య, మన కన్న తల్లి కూడా నిజంగా మనం చేసిన పనులన్నీ చెప్తే అసలు మనం వాళ్ళ చేత క్షమించబడటానికి కూడా అర్హులం కాదు. అలాంటి పనులు ఎంత దుఃఖపెట్టామో యేసు ప్రభుని, బట్ అయినప్పటికీ యేసు ప్రభు వాటన్నిటిని బట్టి క్షమించడం మాత్రమే కాదు, మరలా వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసేసి ఉంచుంటే ఇప్పుడు నీవు నేను మాత్రం మన సహోదరుల ఎడలో ఉన్నటువంటి ప్రతి చిన్న దాన్ని, కంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న నలుసును కూడా మనం చూస్తూ పట్టించుకుంటూ వాళ్ళతో ఇంకా అలాగే శత్రుత్వ భావాన్ని కలిగి ఉన్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, అందుకోసమే అక్కడ ప్రభువు చెప్తున్నాడు, నిష్కపటమైన ప్రేమతో సహోదరులను ప్రేమించండి. మరి ఈ నిష్కపటమైన ప్రేమతో హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించాలి అంటే ఏం చేయాలి? సత్యమునకు విధేయులవ్వాలి. సత్యమునకు విధేయులవ్వు అంటే వాక్యానికి విధేయులవ్వాలి. నువ్వు వాక్యానికి విధేయుడు అయితే, ఈరోజు దేవుడి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యానికి నువ్వు లోబడ్డావు అనుకో, అప్పుడు నీకు అది సాధ్యమవుతుంది. ఎందుకని, నీవు నేను క్షయబీజం నుండి పుట్టినటువంటి వాళ్ళం కాదు. ఎస్, మొట్టమొదటిగా మనం క్షయబీజం నుంచే, మన తల్లిదండ్రుల మూలముగా పుట్టిన వాళ్ళమే. కానీ ఇప్పుడు మనం ఆత్మ మూలముగా పుట్టినటువంటి వారము. ఇది అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారము. ఆత్మమూలముగా మనము తిరిగి జన్మించినటువంటి వాళ్ళము. మనం తిరిగి జన్మించామన్నప్పుడు పాత జీవితం ఏమైపోయింది? ఇట్ ఈస్ డెడ్, నో మోర్. పాత జీవితం చచ్చిపోయింది. చచ్చిపోవాలి కూడా. పాత జీవితం చచ్చిపోకుండా మనం తిరిగి నూతనముగా జన్మించలేము. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, మనం రక్షించబడి బాప్తీస్మం తీసుకొని మారు మనస్సు పొంది సంఘానికి వస్తూ మనం వాక్యాన్ని వింటూ మనం బల్లారాధనలో పాలిభాగస్థలం అవుతూ ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా తిరిగి జన్మించిన అనుభవం మన జీవితాల్లో లేదు. చచ్చిపోయినటువంటి గత జీవితం విషయంలో చచ్చిపోయినటువంటి అనుభవం మన జీవితాల్లో లేదు. అది లేదు కాబట్టే మనం సత్యానికి విధేయులం కాలేకపోతున్నాం. మనం సత్యానికి విధేయులం కాలేకపోతున్నాం కాబట్టే మన తోటి సహోదరుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే నీ గొప్పతనం ఏంటి? అన్యజనులు కూడా పనిచేస్తున్నారు కదా. నిన్ను పొగిన వాడిని నువ్వు ప్రేమిస్తే నీ గొప్పతనం ఏంటి? అన్యజనులు కూడా అదే పనిచేస్తున్నారు కదా. మరి వాళ్ళకి నీకు వ్యత్యాసం ఎలా? ఏంటి, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు కదా, మరి వాళ్ళకి యేసు ప్రభుకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒక ఆయన, ఆయన పేరు సద్గురు అనుకుంటాను, సద్గురు అయినటువంటి ఆయన ఒకసారి టీవీలో చూశాను. ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, యేసు ప్రభు శిలువ మీద ఒక దొంగలాగా చచ్చిపోయాడు. యేసు ప్రభు అత్యంత అవమానకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి హేళనకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందాడు. అయినప్పటికీ ఆయన్ని ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ఎందుకని? తను తాను కాపాడుకోలేనటువంటి వ్యక్తి, తనే శిలువ మీద చనిపోయినటువంటి వ్యక్తి, తను తాను రక్షించుకోలేనటువంటి వ్యక్తి, అత్యంత అవమానకరమైనటువంటి శిలువ మరణం పొందిన వ్యక్తిని ఎందుకు ప్రపంచం ఈరోజు దేవుళ్ళుగా కొలుస్తుంది అని అంటూ అని ప్రశ్న వేస్తూ దానికి ఒక మాట చెప్తాడు ఆయన. ఆయన చిన్న జవాబు ఏంటంటే, ఆయన శిలువ మీద చనిపోయినందుకు కాదు ఆయన్ని దేవునిగా కొలిచేది. శిలువ మీద చనిపోతూ కూడా తన్ను ఎవరైతే చంపుతున్నారో వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. చూశారా, ఆ గొప్పతనము ఆయన్ని దేవుని చేసింది. ఆ గొప్పతనము ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన ఎదుట మోకరిల్లే విధంగా చేసింది. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళం మనం. తాను చచ్చిపోతున్నప్పుడు కూడా తను చంపుతున్నటువంటి వారిని క్షమించినటువంటి ప్రేమ. ఆదిమ సంఘం అదే నేర్చుకుంది. ఈవెన్ స్టెఫన్ ని రాళ్లతో కొట్టి చంపారు. ఎవరు? తన సహోదరులే. రాళ్లతో కొట్టి చంపారండి తన సహోదరులు. అలాంటప్పుడు ఏం చేశాడు, ఏం చేశాడు? ప్రభువా వీళ్ళని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేశాడు. స్టెఫను కూడా తెలుసు, ప్రార్థించకపోతే వాళ్ళని క్షమించలేడని, ప్రార్థించకపోతే వాళ్ళని క్షమించలేడని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం అనుసరించాల్సింది. నేను మరలా ఆ మాటలు చదువుతున్నాను, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదరుల ప్రేమ కలుగునట్లు. ఇక్కడ సహోదరుల ప్రేమ అని అంటే అయిపోయిండేదేమో అని ఇక్కడ పేతురు ఇంకో పాట ఇంకో మాటను ఉపయోగించాడండి. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మరొక మాటను ఉపయోగించాడు. అదేంటో తెలుసా? నిష్కపటమైన, మచ్చలేని, మురికి లేని, వేలెత్తి చూపించడానికి అవకాశము లేని. ఈరోజు మనం సహోదరులను ప్రేమిస్తుంటాం కానీ అది నిష్కపటమైనదిగా ఉండదు. లోన మాత్రం మనకి చాలా ఉంటుంది, పైకి మాత్రం సరే బ్రదర్, ప్రైజ్ లార్డ్, ఓకే బ్రదర్, సరే. కానీ ఆ పక్కకి వెళ్ళి మాత్రం వా వీడంత, ఈవంత అన్ను అన్నాం అనుకో, అది నిష్కపటమైన సహోదర ప్రేమ కాదు. ఈరోజు మనలో 99% మంది సహోదర ప్రేమను కలిగి ఉన్నారు కానీ నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండడం లేదు. ఇక్కడే వచ్చింది సమస్య. ఏదో పైకి క్షమించేశాం, ఏదో పైకి మాట్లాడేస్తున్నాం, పైకి సరేలే అనేస్తున్నాం, కానీ ఇంకా అంతరంగంగా వాళ్ళ మీద మనకి ఎక్కడో ఒక తెలియనటువంటి కక్ష, ఈర్ష్యభావం, ద్వేషం. అన్నా మనం మనుషులం కదా, మనం ఎంత కాదన్నా కానీ అది ఎక్కడో ఒక మూలన ఉంటుంది కదా. ఎస్, ఉంటుంది. మరి అందుకోసమే దాని కొరకు ప్రార్థించమనింది. ప్రార్థన చేయడము ద్వారా వారి కొరకు నీకెవరైతే నష్టాన్ని కలిగించారో వాళ్లకు, వాళ్ల కొరకు ప్రార్థన చేయడము ద్వారా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందామా. యోబు స్నేహితులు యోబుని ఎంతగా మాటలతో వేధించారో, మాటలతో ఎంతగా దుఃఖపరిచారో, ఎంత గాయపరిచారో మనకు అందరికీ తెలుసు. చివరిలో దేవుడు ఏం చెప్పాడు యోబుకి? ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్ అని అన్నాడు. వాళ్ళు అంతగా మాటలతో వేధించి, అంతగా మాటలతో తృణీకరించి, హింసించి, బాధ పెడితే తన వారి యొక్క మాటలతో అతనితో వాదనకి దిగి డిబేట్లు చేసి అతని హృదయాన్ని గాయపరిస్తే అది ఎలా ఉంటుందని అంటే, వాస్తవానికి మన భాష చెప్పాలంటే ఏదో ఒక సామెత కూడా ఉంది, ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాడు, ఆల్రెడీ కృంగిపోయి ఉన్నాడు. ఆ కృంగిపోయినటువంటి వ్యక్తి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు, మన సామెత ఉంది కదా, మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు. ఆల్రెడీ యోబు గారు మూలుగుతూ ఉన్నారు. సో ఆ సమయంలో వీళ్ళు వచ్చి ఒక్కొక్క తాటికాయలు తల మీద వేశారు, ఇంకా గాయపరిచారు. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు ఏం చేయమన్నాడు యోబుని? ప్రే ఫర్ దెమ్. క్రీస్తునందు ప్రేమించబడిన రోజు నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ వి ప్రే ఫర్ అవర్ ఎనిమీస్ వి కెనాట్ ఫర్గివ్ దెమ్ అండ్ వి కెనాట్ లవ్ దెమ్. మన శత్రువుల కొరకు, అఫ్కోర్స్ మన శత్రువులు అన్నప్పుడు నా ఉద్దేశం వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళకు మనం శత్రువులు అని. ఎందుకంటే మనకు శత్రువులు ఉండడానికి వీలు లేదు, మనం అందుకొరకు కాదు మనం పిలువబడింది. అందరిని ప్రేమించడానికి పిలువబడ్డాం, క్షమించడానికి పిలువబడ్డాం, మరిచిపోవడానికి పిలువబడ్డాం, సహించడానికి పిలువబడ్డాం, ఓర్చుకోవడానికి పిలువబడ్డాం, తగ్గించుకోవడానికి పిలువబడ్డాం. దట్ ఈజ్ అవర్ కాల్. ఆ పిలుపును మనం మర్చిపోతే ఎలా? ఆ పిలుపును మనం మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సహోదర ప్రేమ అది కూడా ఎలాంటిది? నిష్కపటమైనటువంటిది, వేలెత్తి చూపించడానికి అవకాశం లేనటువంటిది. ఇది హృదయాంతరంగములో నుంచి రావాలి క్షమాపణ, ఈ అంగీకారం. అలా వచ్చినప్పుడే హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించడి, అప్పుడే మిక్కటముగా వారిని ప్రేమించగలుగుతాం. ఎక్కువగా ప్రేమించాలట. ఇక్కడ నువ్వు మళ్ళీ నువ్వు కాంప్రమైజ్ అవడానికి లేదు, ఏదో కొంచెం 10% ప్రేమిచ్చేస్తానులే, 10% ప్రేమిస్తానులే నో. ఎందుకని? ప్రభు మనకేం నేర్పించాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుడి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అంటే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు? 10%, 15%, 20%, లేకపోతే 100%, 100కు 100%, 100కు 100% ప్రేమిస్తే ఎవరిని? తన్ని గాయపరిచినటువంటి, మాటలతోనూ ప్రవర్తనతోనూ గాయపరిచినటువంటి వారిని. మరి ఇప్పుడు మనం కూడా ఆయన ప్రేమించినట్లుగానే ప్రేమించాలంటే 100కు 100% ప్రేమించాలి. అనేది అసాధ్యం కదా? ఏ సార్ అసాధ్యమే, కానీ సాధ్యం త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది సాధ్యమవుతుంది. మరి దాని కొరకు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. వాళ్ళ పతనం కొరకు కాదు, వాళ్ళ క్షేమం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారితో సమాధానం కొరకు, అప్పుడు అది సాధ్యమవుతుంది. క్రీస్తునందు ప్రేమించుమంటారా? మొదటి విషయం, సత్యమునకు విధేయులు అవ్వాలి. మన నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండాలంటే, హృదయపూర్వకముగా మిక్కటముగా వాళ్ళని ప్రేమించాలంటే, రెండో విషయం ఏం చేయాలంటే మనస్సులను పవిత్రపరుచుకోవాలి. మరలా ఒకసారి మాట చూద్దాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా. మనస్సులను పవిత్రపరుచుకోవాలి. మనస్సులను పవిత్రపరుచుకోవాలంటే ఎలా పవిత్రపరుచుకోవాలి? అది సత్యమునకు విధేయులవడం మూలముగానే. సత్యమునకు విధేయులవడం అంటే వాక్యానికి విధేయులవడం చేత. వాక్యానికి విధేయులమైతే మనకు ఏం చేస్తుందంటే అది మన మనస్సులను పవిత్రపరుస్తుంది, మనస్సులను శుద్ధీకరిస్తుంది. అంటే ఇక మన మనస్సులో ఏ కుళ్ళు, ఏ కుతంత్రము, ఏ ద్వేషము, ఏ అసూయ, ఏ పగ వాళ్ళ మీద పెట్టుకోకుండా, అది మన హృదయం కలుషితం కాకుండా, మన మనస్సు కలుషితం కాకుండా మన మనస్సును అది పవిత్రపరుస్తుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దీనికి కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యేసేపు వారి యొక్క అన్నలు. యేసేపునట వాళ్ళ అన్నలు అమ్మేసేటప్పుడు వీళ్ళ అన్నలే మాట్లాడుకుంటారు ఒక సమయంలో, అరే మన తమ్ముడు మనల్ని ఎంత బ్రతిమిలాడారా, ఎంత గోజారాడరా, అయినప్పటికీ వాని ఎడలో మనం కఠినంగా ప్రవర్తించామే అనని. అంటే యేసేపుని వాళ్ళ అన్నలు అమ్మేటప్పుడు కాళ్ళు పట్టుకుని గోజారాడట, నా ఈసన్న మీకు దన్నం పెడతాను, నన్ను అమ్మద్దు అన్న, ప్లీజ్ అన్న, నన్ను ఒక్కసారి క్షమించాడన్నా, ఇంకెప్పుడు కలలు కననన్నా, ఒకవేళ కళ్ళు కన్నా నేను మీకు చెప్పనన్నా, నాన్నకు చెప్పనన్నా, మీరేం చేసినా నేను నాన్నకు చెప్పనన్నా, నన్ను వదిలేయండి అన్న, ఇంటికి వెళ్ళిపోతానన్నా, నేను చిన్నపిల్లవాడిని కదన్నా, అమ్మని నాన్నని చూడాలని ఆశ ఉందన్నా, ఎంతగా ప్రతిమిలాడాడు, ఎంతగా గోసారాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు కఠినంగా ప్రవర్తించారు, హేళనగా ప్రవర్తించారు, నవ్వారు. ఇప్పుడు చెప్పురా నీ కలలన్నీ, నీకేమో మంచి మంచి అంగీ వస్త్రాలా, మాకేమో పాతవా, ఇప్పుడు నిన్నెవరొచ్చి కాపాడుతారు, నీ సపోర్ట్ ఎవరు మాట్లాడతారు మేము చూస్తామని చాలా కఠినంగా ప్రవర్తించి యేసేపుని తీసుకుని వెళ్ళి అమ్మేశారు. అంత ప్రతిమిలాడాడు. జస్ట్ మన ఊరికే ప్రాక్టికల్ గా ఆలోచన చేద్దాం. ఇస్మాయిల్ కి అమ్మేసినప్పుడు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళ అన్నల వెనకాలన్నప్పుడు యోసేపు ఎన్నిసార్లు వెనక్కి తిరిగి అన్నా 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 అని పెద్ద పెద్దగా అరుచుంటాడేమో, వాళ్ళు కనుమరుగా ఎంతవరకు అరుచుంటాడేమో, అన్నా ఒక్కసారి క్షమించండి అన్నా, నన్ను విడిచిపెట్టమని చెప్పండి అన్నా, బహుశా వాళ్ళని కూడా బ్రతిమిలాడుండొచ్చేమో, అయ్యా నన్ను విడిచిపెట్టండి, మా అమ్మకి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని. అయినా కానీ వాళ్ళ అన్నలు చాలా కఠినంగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఒకానొక సమయం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది, ఆ అన్నలందరూ కూడా వచ్చి యేసేపు ఎదుట బానిసల్లాగా నిలబడ్డారు. ఇప్పుడు యేసేపు చేతిలో అధికారం ఉంది, దండముంది. యేసేపు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. వాళ్ళెవ్వరూ యేసేపును గుర్తుపట్టలేదు, యేసేపు వాళ్ళను గుర్తుపట్టాడు. ఆ రోజు తనకు చేసిన చర్యలన్నింటినీ గుర్తుంచుకున్నాడు, అన్ని కూడా జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడు ఎంత మంచి అవకాశం చేతిలో ఉందో. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ
ఏసేపు వాళ్ళని కౌగలించుకొని వాళ్ళను ముద్దు పెట్టుకొని పెద్దగా ఏడ్చి అనలారా, మీరు నన్ను అమ్మేశారనుకోవద్దు, అది దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు అని చెప్పి వాళ్ళని గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చి వాళ్ళ అన్నల్ని స్వీకరించాడు. నేను మీకు ఎలాంటి హాని తలపెట్టను, మీ మీద నాకు ఏ కోపము ఏ ద్వేషము లేదన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నూతన నిబంధన బోధనలు ఆ రోజు ఏసేపు దగ్గరున్నాయా? నూతన నిబంధన బోధనలు పక్కన పెట్టేయండి. ఏసేపు ఆ రోజు ఇలాంటి ప్రసంగాలు విన్నాడా? పోనీ ఏసేపు చేతిలో ధర్మశాస్త్రం ఉందా? ఏ అప్పటికి ధర్మశాస్త్రము లిఖించబడి ఉందా? అది అతని చేతుల్లో ఉందా? అతను అతను చదువుకుంటూ ఉన్నాడా? పోనీ అతనేమన్నా క్రైస్తవుల మధ్య లేకపోతే యూదుల మధ్య ఉన్నాడా? నిరంతరం వాక్యం వినడానికి, సబ్బాతు దినానికి ఆచరించడానికి, సునగోక్కు వెళ్లి ఆరాధించడానికి లేదే, అతను అన్యుల మధ్యలో ఉన్నాడు. అతని పక్కన ఏ పాస్టర్ లేడు వాక్యం చెప్పడానికి. అసలు చదువుకోవడానికి అతని దగ్గర ఏ దైవ గ్రంథము లేదు. నీ పొరుగు నీకు నీకు అపకారం తలపెట్టిన వాడిని కూడా క్షమించు అన్నటువంటి బోధను ఏసేపు వినలేదు. అయినప్పటికీ ఏసేపు వాళ్ళ అన్నలని హృదయపూర్వకముగా క్షమించగలిగాడు. కారణం ఏంటో తెలుసా? అతని మనస్సు పవిత్రపరచబడింది. దేన్ని బట్టి పవిత్రపరచబడిందో తెలుసా? తను చిన్నప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర విన్నటువంటి దేవుని వాక్కులను హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవడం ద్వారా, ఆ వాక్కుల్ని మననం చేయడం ద్వారా, ఆ వాక్యము ద్వారా అతని హృదయము శుద్ధీకరించబడింది. వాళ్ళ మీద ఏమాత్రం కూడా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కదా, క్రీస్తునందు దావీదు ఏ నేరము చేయలా, సౌలును ఇప్పుడు ద్వేషించాల, సౌలుకి అన్యాయం చేయలా, సౌలుకి కీర్తి పెట్టాలనుకోవాలా, ఇంకా సౌలుకి దయ్యపట్టిన తను బాగుపడాలని, తన క్షమంగా ఉండాలని, తన దగ్గరకు వచ్చి పెళ్లి వాయిద్దూ తను మేలే చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి దావీదు సౌలు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకనొక సమయంలో సౌలు నేరుగా దావీదు చేతులకు చిక్కి తను చంపేటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, నో, ఐ విల్ నాట్ డూ దట్ సార్ అన్నాడు. శత్రువు మీద పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా, నో, ఐ విల్ నాట్ డూ దట్ అని అన్నాడు. శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి ప్రేమను చూస్తా ఉన్నాం. నేను మీకు చెప్పిన రెండు మూడు ఉదాహరణలు యోగుతో సహా, వీరందరూ కూడా పాత నిబంధనలో ఉన్నారు. కానీ పాత నిబంధన బోధన ఏంటో తెలుసా? టిట్ ఫర్ టాట్, కుడికన్నుకు ఎడమ, కుడికంటికి కుడికన్ను, చంపకు చంప, దెబ్బకు దెబ్బ. కానీ న్యూ టెస్టమెంట్ ఏం బోధిస్తుంది తెలుసా? కృప, గ్రేస్. వాళ్ళందరూ పాత నిబంధనలో ఉన్నప్పటికీ కూడా కృత నిబంధన బోధన అనుసరించారు. అందుకోసమే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. మనం కృత నిబంధనలో ఉండి కూడా పాత నిబంధన బోధన అనుసరిస్తా ఉన్నాం. మనం దెబ్బకు దెబ్బ, దెబ్బకు దెబ్బ. క్రీస్తునందు ప్రేమిస్తున్నారా? వాళ్ళు ప్రసంగాలు వినలా, కానీ మనం ప్రతిరోజు ప్రసంగాలు వింటున్నాం. బైబిల్ గ్రంథాన్ని చేతుల్లోనే పెట్టుకుని చదువుతూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చెప్పలేదు నీ సహోదరుని ప్రేమించానని? శిష్యులు ఒకసారి ఒకనొక సందర్భంలో చదువుతారు, ప్రభువా నా సహోదరుని ఎడలు తప్పిదములు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ప్రభువా నాడు 70 ఏండ్ల మారు మట్టుకు, 70 సార్లు అని చెప్పలా. నువ్వు కౌంట్ వేసుకొని 69, 70, 70 సార్లు అయిపోయింది కాబట్టి ఇక వాడి మీద రెవెంజ్ తీర్చుకోవడమే అనుకోవడానికి, 70 ఏండ్ల మారు మట్టుకు. ఒక మనిషి జీవితం మహా అయితే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. అంటే నువ్వు కాలము క్షమించు, క్షమించు అవకాశాన్ని ఇవ్వు. ప్రభు కూడా మన ఎడలో అదే చూపించాడు. ఒకవేళ మనం లెక్కేసాం అనుకుందాం, ఇప్పటికి నేను 10 సార్లు క్షమించాను, ఇంకా ఎంతకాలం, ఇంకా నా వల్ల కాదు అన్నావు అనుకో, ఇప్పుడు ఏసుప్రభు నీ లెక్క తీస్తాడు. ఇప్పటికి నేను నిన్ను 30 సార్లు క్షమించా, 100 సార్లు క్షమించా, 1000 సార్లు క్షమించా, ఇంకా ఎంతకాలం, తీసే పక్కన పెట్టే అన్నాడు అనుకో, మరి నీ పరిస్థితి ఏంటి? నాకు ఒక అలవాటు ఏంటంటే, నాకు చెట్లు పెంచడం అంటే బాగా ఇష్టం. చెట్లు పెంచుతా ఉంటా, కానీ ఆ చెట్టుకి ఒక్క ఎండిపోయిన ఆకున్నా గానీ నేను దాన్ని వెంటనే తొలిచేసేవాడిని. ఎండు ఆకు ఎండిపోయినా, అది వేరొక రంగులో మారిపోయినా, లేకపోతే అది వాడిపోతున్నటువంటి స్థితిలో ఉన్నా,
దాన్ని తుంచేసేవాడిని నేను. నాకేంటంటే చెట్టు పచ్చ కనపడాలి, అది నాకు ఇష్టం. ఒకసారి నేను అలాగే ఇది ఎండిపోయింది, ఇది వాడిపోయిందని చెప్పి తుంచేస్తా ఉన్నా. అప్పుడు వెంటనే దేవుడు నన్ను ఇలా ప్రశ్నించాడు, చెట్టు పచ్చగా ఉండాలని కోరుకున్నావు, తప్పేం కాదు. అయితే ఒక ఒక ఆకు కొంచెం ఎండిపోతే దానికే అది ఎప్పుడు రాలిపోతుంది, కానీ దాన్ని రాలిపోకముందే నువ్వే దాన్ని ఇమీడియట్ గా తుంచేస్తున్నావు. ఎందుకంటే ఒక పచ్చని చెట్టుకి ఆకు ఎండిపోయిండడం నీకు నచ్చలేదు. మరి నా పచ్చని సంఘములో, ఈ పచ్చని సంఘములో నువ్వు మాత్రం వాడిపోయినట్లున్నావే. నీ రోజు నువ్వు ఈ చెట్టు ఎడలను ఏ తీర్పు తీర్చావో నేను కూడా అదే తీర్పు తీర్చి ఇప్పుడు నిన్ను ఈ చెట్టు నుంచి వేరు చేసి నిన్ను తుంచి పడేస్తే నీ బతుకేంటి, నీ బతుకేంటి? నిజం చెప్పాలంటే నాకు భయమేసింది, వణుకు పుట్టింది. ఆకును తుంచేటప్పుడు నేను చాలా సులభంగా తుంచేశాను, ఇప్పుడు ఆకు స్థానంలో నన్ను నేనే ఊహించుకున్నా, నా స్థానంలో దేవుణ్ణి ఊహించుకున్నా. దేవుడు ఇప్పుడు నన్ను అలా తుంచి పక్కన పడేస్తే నా బతుకేంటి? కాని దేవుడు నన్ను అలా తుంచకుండా ఇంకా ఇంకా అవకాశం ఇస్తున్నాడు. నేను ఫలాలు ఫలించకపోయినా ఇంకా ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకొక మారు, ఇంకొక సంవత్సరం, ఇంకొకసారి పాది చేస్తా, ఇంకొకసారి నీరు పోస్తా. క్రీస్తునందు ప్రభువైన దేవుడా, ఆయన నా ఎడల అంత కృప చూపిస్తూ ఉంటే నేను మాత్రం నా సహోదరుల ఎడల అలా ప్రవర్తించకపోతే నేనేం క్రైస్తవుణ్ణి? ఒక రక్షించబడిన క్రైస్తవు యొక్క విశ్వాస యొక్క జీవన శైలి, జీవిత విధానం ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. హృదయపూర్వకముగా క్రీస్తునందు ప్రేమ దేవుడారా మిక్కటముగా ప్రేమించే విధముగా ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే మనం సత్యమునకు విధేయులు అవడం ద్వారా, మన మనసులు పవిత్రపరచబడడం ద్వారా. ఆ తర్వాత అంటాడు, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిను పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. యెషయా గ్రంథం 40:6-9 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో నుంచి పేతురు గారు ఈ ప్రవచనాన్ని తీసుకొని ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడు. సర్వ శరీరులు, ఈ లోకంలో ఉన్న మనం అందరము కూడా గడ్డిని పోలిన వారమే. గడ్డితో ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డిలో ఉన్నప్పుడు, ఆ పువ్వు పచ్చగా ఉన్నప్పుడు అది చాలా అందంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. గడ్డి ఒకనొక సమయంలో ఎండిపోతుంది, అది ఎండిపోయిన వెంటనే దాని పువ్వు కూడా రాలిపోతుంది. క్రీస్తునందు ప్రభువులారా మనమందరం కూడా అలాంటి వాళ్ళమే. ఈరోజు మన చదువును బట్టో, మన అందాన్ని బట్టో, మన డబ్బును బట్టో, మన ఉద్యోగాన్ని బట్టో, మన స్థితిని బట్టో, మన హోదాని బట్టో మనం విర్రవీగుతూ గర్విస్తూ ఇది నాకు శాశ్వతం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నామే. కానీ అది శాశ్వతం కాదు. గడ్డి ఎండిపోయినట్లుగానే, పువ్వు రాలిపోయినట్లుగానే, అయ్యో మన ఉద్యోగం, మన చదువు, మన సంపాదన, మన స్థితి పక్కన పెట్టేద్దాం. సంఘంలో ఒక కమిటీ మెంబర్ అనుకుందాం, సంఘంలోనూ ఒక పెద్దవి అనుకుందాం, జీవితకాలం ఉండవు కదా. ఆ పదవిలో మహా అయితే ఒక 3 సంవత్సరాలు ఉంటావు, ఈ 3 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఈ 3 సంవత్సరాలకే మనం ఎంత ఎగిరెగిరి పడతాం మనం. ఇంకా నేనే ఏదో శాశ్వత కాలం దీనికి రాజును అన్నట్లుగా. ఈవెన్ ఈరోజు రాజకీయ నాయకులను చూసుకోండి, వాళ్ళ పదవీ కాలం ఎంత, మహా అయితే 5, లేదు మధ్యలో ఏదో ఉన్న పరిస్థితులు మారితే 3 కదండి. ఆలోచించండి, మరి ఒక్కసారి అధికారంలోకి రాగాలని, ఈరోజు మనం పార్టీల మధ్యలో అదే చూస్తాను, ఒక్కసారి అధికారంలోకి రాగాలని ఇంక జీవితకాలం వీళ్లే అధికారం ఉన్నట్లు, ఇంక వీళ్లే శాశ్వతంగా పరిపాలన చేసినట్లు ఎదుటి వాని మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాడి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది, జరిగేది కూడా ఇదే. ప్రజల గురించి ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు, ప్రజల గురించి వాళ్ళకి సంబంధం లేదు. వీడి అధికారంలోకి వచ్చినప్పుడు వాడి మీద కక్ష తీర్చుకోవడం, వాడికి అధికారంలోకి వచ్చినప్పుడు వీడి మీద కక్ష తీర్చుకోవడం, దాన్ని చూసి మధ్యలో మనం చప్పట్లు కొట్టుకోవడం, మనం ఎంత దౌర్భాగ్యస్తుతం. ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చేయడంలా, ఏం చేసినా వాళ్ళు ఎదుటి వానికి పోటీగా చేసుకుంటున్నారంటే మన మీద ప్రేమతో ఎవరు ఏమి చేయడంలా. అయినా కానీ ఇంకా వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతున్నా మనం సిగ్గు లేకుండా. క్రీస్తునందు ప్రేమించాడు దేవుని బిడ్డ. క్షమించండి, ఒక పెద్ద పదాన్ని ఉపయోగించాను, కానీ ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు ఏ రీతిగా అయితే ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ అధికారం శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా ఈరోజు సంఘంలో మనం కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నాం. సరే, సంఘం విషయం కూడా ఇంటికి వచ్చేద్దాం. ఇంట్లో ఇప్పుడు ఒక యవనస్తురాలు, విను, ఒక యవనస్తుడివి, ఇంట్లో ఉన్నటువంటి మీ తాతను చూసి మీ అవ్వను చూసి వాళ్ళు దగ్గుతుంటే, వాళ్ళు తుమ్ముతుంటే, వాళ్ళు చీమిడి తీస్తుంటే నువ్వు చాలా చీప్గా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మర్చిపోతున్న విషయం ఏంటి తెలుసా? ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి బలము, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి శక్తి, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అందము ఒకరోజు వాళ్ళకు వెళ్ళి అది కూడా వాడిపోతుంది. నువ్వు కూడా ఒకరోజు ముసలాడు అవుతావు, నువ్వు కూడా ఒకరోజు ముసలాం అవుతావు. అప్పుడు నీ బలం అంతా కూడా పోతుంది. అప్పుడు నువ్వు కూడా బలహీనతను బట్టి నువ్వు కూడా దగ్గుతూనే ఉంటావు. అప్పుడు వాళ్ళని ఛేదరించుకుంటే ఎట్ట? వాళ్ళు శుభ్రంగా లేరని అసహించుకుంటే ఎట్ట? ఈరోజు నీ స్థితి బాగుంది, నీ మైండ్ బాగుంది. క్షమించండి, ఇలా చెప్తున్నాను, పొరపాటున రేపు నీకు యాక్సిడెంట్ జరిగి నీకేదన్నా జరిగి నువ్వు అలాంటి స్థితికి రావని గ్యారంటీ ఏంటి? ఎంతమంది అలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారో తెలుసా? బాగున్నప్పుడు గర్భంతో విర్రవీగి ఈరోజు మంచానికి పరిమితమైపోయి యవ్వనస్తులు కూడా ఇంకొకరి మీద ఆధారపడుతూ, ఎవరి జీవితంలో గ్యారంటీ లేదండి, నీ జీవితానికి గ్యారంటీ లేదు, నా జీవితానికి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజు నీకున్న యవ్వనాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, చదువును బట్టి, నీ స్థితిని బట్టి, దేన్ని బట్టి కూడా గర్వించవద్దు. మనమందరం కూడా గడ్డి పువ్వును గడ్డిని పోలినటువంటి వారమే. ఈ అందం మనకు శాశ్వతం కాదు, ఈ డబ్బు మనకు శాశ్వతం కాదు, ఈ ఉద్యోగం, ఈ స్థితి మనకు శాశ్వతం కాదు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, మన జీవితాలు కూడా అంతే. కాబట్టి దేన్ని బట్టి కూడా గర్వించొద్దు, ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు. బహుశా ఈరోజు నువ్వు మేనేజర్గా ఉన్నావు, అందుకని నీ కింద పనిచేస్తున్నటువంటి నువ్వు తక్కువగా చూస్తున్నావు. హూ నోస్, ఒకరోజు అతడు నీకంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవచ్చు, అతడు నీకంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు నిన్ను ఒకరు సహాయం అడిగితే నువ్వు ఛేదరించో, వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడలా. బహుశా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నువ్వు సహాయం చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళలేదు. కానీ హూ నోస్, ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు నీకు సహాయం చేసే స్థితికి రావచ్చేమో, నువ్వే వాళ్ళ దగ్గరికి సహాయం కోసం వెళ్లేటువంటి పరిస్థితి రావచ్చేమో. కాబట్టి నీ స్థితిని బట్టి గర్వించొద్దు. చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే పద్ధతిగా మర్యాదగా నీ స్థితిని వివరించి చెప్పంతే కాని తక్కువ చేసి చూడొద్దు, తక్కువగా హేళన చేసి మాట్లాడొద్దు. ఒకరోజు ఆ స్థితి మనకు కూడా వస్తుందేమో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను 1వ అధ్యాయంతో. 2వ అధ్యాయం నుంచి మళ్ళా వచ్చే వారం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సత్యమునకు అంటే వాక్యానికి విధేయులవ్వండి, మనస్సులను పవిత్రపరుచుకోండి, ఆ తర్వాత మీ సహోదరులను నిష్కపటమైన హృదయముతో, నిష్కపటమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమించండి. హృదయపూర్వకముగా మిక్కటముగా ఈరోజు నువ్వే విత్తనమైతే విత్తుతావో, ఒకనొక రోజు అదే పంటను నువ్వు నేను కోస్తాము. దేవుడి కొద్ది మాటలు మన ఇన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.